ఈ కుర్చీలో ఒక అమ్మాయి కూర్చుంది అనుకోండి, కాసేపు ఓ పావు గంట కూర్చున్నాక అమ్మాయిని లేపి ఆ కుర్చీలో కూర్చుంటే ఇంతకు పూర్వం అమ్మాయిలో ఏ భావాలు ఉన్నాయో కొత్తగా కూర్చున్నవాడికి ఆ భావాలు వస్తాయి. స్థలమునకే ఈ శక్తి వస్తుంది. ఈ మనిషిలో ఉన్న తరంగాలంటారు, వీటినే వైబ్రేషన్స్ అంటామే, ఇవి వాహనానికి ఆసనానికి వస్తాయి. భక్తితో పురాణం వింటోంది కాబట్టి అమ్మాయి తర్వాత వచ్చినవాడు అందులో కూర్చోగానే రాగానే వాడి మనస్సులు అగ్నమైపోతుంది. లేదా కుర్చీలో కూర్చున్నంతసేపు దిక్మాల వాడు ఎప్పుడు వదులుతాడరా బాబు అనుకుంటూ ఉంటే కూర్చోగానే లేచి బయటికి వెళ్ళబుద్ధి వస్తుంది. ఆసన లక్షణమే అందులో కూర్చున్నవాడి లక్షణాలు సేకరిస్తుంది. ఇంకా ఆహారం సేకరించడంలో ఆశ్చర్యమేమున్నది, ఒకప్పుడు ఎక్కడ ఎలా పడితే అలా తినే అలవాటు లేని ఒక సన్యాసి ఇలాగే యాత్రలు చేస్తూ ఆయా ఊళ్ళల్లో ఉండేటటువంటి వ్యక్తుల్ని ప్రబోధన చేస్తూ వెళ్ళాట. ఆయన ఒకసారి విజయవాడ వచ్చాడు. ఏదో భక్తురాలు మా ఇంటికి రండి స్వామి అంటే వెళ్ళాడు. సహజంగా ఫలానా ఇంట్లోకి స్వామీజీ వచ్చారని తెలియగానే చుట్టుపక్కల వాళ్ళు వస్తారుగా, అలాగే వచ్చి ఒక ఆయన స్వామి రేపు మా ఇంటికి భోజనానికి రండి అన్నట్ట. ఎక్కడికి వెళ్ళనయ్యా, ఏదో ఇక్కడ వంట పెడుతున్నారు, హాయిగా చాలులే నా బతుక్కి, నేను అన్ని చోట్లకి తిరిగితే నా శరీరం సహకరించదు, నాకు నియమం ఉందన్న, నేను కూడా నియమవంతుండే రండి బాబు అని బతిమాలట. భక్తులు మరీ బలవంతం చేస్తే కాదనలేక ఈ స్వామీజీ సర్లే రేపు నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అన్నాడు. ఆ మర్నాడు ఈ స్వామీజీ వారిని వాడు భోజనానికి తీసుకెళ్లారట. ఆ పూట స్వామి మీద ఎంతో గౌరవంతో చక్కగా కుర్చీలో కూర్చోబెట్టి సేవలు చేశారు. ఎప్పుడూ లేనని పిండి వంటలు, పాయసం చేశారు, దద్దోజనం చేశారు, కట్టుపొంగలి చేశారు, పులిహార చేశారు, మంచి అన్నం వండారు, పెరుగు తెచ్చిపెట్టారు, సాంబారు తెచ్చిపెట్టారు, అప్పడాలు తెచ్చిపెట్టారు, ఆవకాయ చేశారు, దెబ్బకాయ చేశారు, గోంగూర పచ్చడి చేశారు, అన్నీ చేశారు. స్వామివారిని ఏకాంతంగా కూర్చోబెట్టి అన్ని గిన్నెలు పెట్టి, బంగారపు గిన్నెలు, వెండి గిన్నెలు అన్నీ అప్పుడే ప్రదర్శించాలి కదా, మరి ఉత్తప్పుడు కుదరదు. రేపు పొద్దున ఈ స్వామీజీ వేదిక మీద చెప్పాలన్నమాట, ఆయన ఇంట్లో బంగారం గిన్నెతో పెట్టారండి అంటే వీళ్ళకి ఆనందం. ఈయనకి బంగారం గిన్నె కావాలా, ఆయన తినేదంతా, ఆయన బతుకెంత, ఆయనకి ఆకైనా ఓటే. అయినా సరే అన్ని అట్టహాసాలుగా పెట్టాట భోజనం. ఈయన భోజనానికి కూర్చుని అందులో పాయసపు గిన్నె కొంచెం ఎత్తి నోట్లో పాయసం వేసుకున్నాడు. ఆ పాయసం బంగారపు గిన్నెలో పోసిపెట్టారు. ఈ గిన్నెలో ఉన్న పాయసం తినగానే ఈ స్వామీజీకి ఎప్పుడూ లేనిది, బంగారపు గిన్నె బాగుంది, ఎవరూ చూడకపోతే దీన్ని కడిగేసి నా జోల్లో వేసేసుకుందాం అనుకున్నట్ట. పక్కన అంత దరిద్రపు బుద్ధి వచ్చింది ఏమిటి అని ఒక్క క్షణం తనను తాను అదుపులో పెట్టుకున్నాడు. అదుపులో పెట్టుకోకుండా ఉంటే ఏమో వేసేసుకునేవాడేమో. జ్ఞాని గనక ఆగిపోయి, అయ్యో ఇన్ని ఏళ్ళు గడిచింది, ఏనాడైనా ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి ఆశించానా, మట్టి బిడ్డని బంగారాన్ని ఇనప ముక్కని ఒకే రకంగా చూశాను, సమ లోష్ట అస్మె కాంచన. కాంచనం అంటే బంగారం, అశ్మము అంటే రాయి మట్టిబిడ్డ, లోష్టం అంటే ఇనప ముద్ద. అయ్యో ఇనుముని మట్టి రాయిని లేక బిడ్డని బంగారాన్ని సమానంగా చూశాను నేను. ఎప్పుడు నాకు బంగారం ఇచ్చినా అంతే, రాతి ముక్కనిచ్చినా అలాగే చూశాను, ఇనుమిచ్చినా అలాగే చూశాను. ఇవాళ మొదటిసారిగా ఈ బంగారపు గిన్నె జోలిలో పెట్టి పట్టుకుపోదామనే దొంగ బుద్ధి నాకెందుకు వచ్చింది. ఆయనకి భయం కలిగిందనమాట. ఎన్నేళ్లు సాధన చేశాను, 40 సంవత్సరాల వయసుటప్పటి ఆయనకి ఇన్నేళ్లు చేసిన సాధన అంతా ఒక దెబ్బకి తుడిచిపెట్టుకుపోయినట్టు అయిపోయిందే, ఏదో బలాత్కారంగా మళ్ళీ మనస్సును అదుపులో పెట్టుకున్నాను అనుకుని ఆ ఇంటి ఆయన్ని పిలిచాడు. ఏమయ్యా వంట ఎవరు చేశారు లేదని చెప్పు, అన్నం తిన్నాక చెబుతానండి అన్నట్టు, ముందు తీసుకురా నాకు విషయం తెలియాలన్నాడు. ఆయన ఏదో ఒక వంట వండి పెట్టామండి, ఆవిడే వండిందండి అన్నారట. ఆవిడ పిలవండి అన్నారు స్వామివారు. ఆవిడొచ్చింది. ఏమ్మా ఈ యజమాని ఉన్నాడని నువ్వేమనుకోవద్దు, నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు అన్నం వండుతున్నప్పుడు ఏమంటూ వండావో లేదని చెప్పు అన్నట్ట. ఉన్న విషయం చెప్పేస్తున్నానండి, నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సహజంగా నేను కొంచెం దారిద్ర్యంతో ఉన్నాను, ఈయనేమో 10 మంది భోజనానికి వస్తారు, 10 మందికి 1000 రూపాయలు ఇస్తానన్నాడు, తీరా ఇక్కడికి వచ్చాక 10 మంది లేరు కనుక నీకు 500 ఇస్తానన్నాడు, దాంతో నాకు మండిపోయింది. అన్నం వండుతున్నప్పుడు రహస్యంగా వెండి గిన్నెయో బంగారు గిన్నెయో పట్టుకుపోతే వీడు డబ్బివ్వనందుకు కాంపెన్సేషన్ అవుతుందనుకుంటూ అన్నం వండినసేపు బంగారం కొట్టేద్దాం వెండి కొట్టేద్దాం, బంగారం కొట్టేద్దాం వెండి కొట్టేద్దాం అనుకుంటూ వండింది. ఆ విషయం నిజం చెప్పేసింది, మీ దగ్గర అసత్యం చెప్పనండి అని. అప్పుడు అన్నాడు స్వామి, ఇప్పుడు అర్థమైందా, ఈవిడ పాయసం వండినంతసేపు ఆ పాయసం దగ్గర ఏమనుకుంది, బంగారపు గిన్నె నొక్కయ్యనా, వెండి గిన్నె నొక్కయ్యనా, వెండి నొక్కనా, బంగారం నొక్కనా అనుకుంటూ వండింది. దాంతో ఆ పాయసానికి ఈ దొంగ బుద్ధి వచ్చింది. దాంతో ఏమైంది, ఆ పాయసం తినగానే ఇంతటి స్వామికి కూడా ఈ బంగారపు గిన్నె పట్టుకుపోదామనే ఊహ వచ్చింది. అన్నములో ఇంత రహస్యమున్నది, ఎక్కడ పడితే అక్కడ ఎందుకు తినకూడదు అని ఒక పిచ్చ ప్రశ్న వేయడంలో రహస్యం ఇది. ఆ వండేవాడి ప్రవర్తన, ఆ వండేవాడు అంతకు పూర్వం తీసుకున్న ఆహారాలు, వాళ్ళ జన్మ సంస్కారాలు ఆహారాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. సకల లక్షణములు మంచి కానీ చెడ్డ కానీ మొట్టమొదట ఆహారం మీద ఉంటాయి. మీరు ఈ రోజు నుంచి ప్రాక్టికల్గా చూడండి, లేకపోతే భగవద్గీతలో కృష్ణుడు యుక్తాహార విహారస్య అని అనడు ప్రత్యేకంగా. ఆహారమునే పట్టుకుంటాయి. ఈ ఆహారాన్ని తినగానే అది వండేవాడు లేక అది వండించిన వాడు లేక ఆ వండడానికి మూలమైన ద్రవ్యం సంపాదించిన వాళ్ళ లక్షణములన్నీ వచ్చి పడతాయి. అవన్నీ వీడు స్వీకరించాలి. అందుకే మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి వచ్చి భోంచేశాడంటే మన పాపాలన్నీ వాడు పట్టుకుపోయినట్టేట. సగం మనకు దోషాలు విముక్తి చేసేవాడు అతిథి. అందుకే అన్నం పెట్టేవారు పూర్వం సరదా కోసం పెట్టలా. ఈ ఆహారములో దోషం పోవడానికి ఏం చెయ్యాలి? ఎందుకంటే అన్ని చోట్ల మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. ఏది మంచి అన్నమో ఏది చెడ్డన్నమో మనకి తెలియదు కదా. అందుకని ఏం చెప్పారు, మళ్ళీ అన్నమును గాయత్రి మంత్రపూర్వకముగా భగవంతునికి నివేదన చెయ్యగానే అందులో ఉన్న దోషాలు మూడు వంతులు పోతున్నాయి. అందుకని భగవంతునికి సమర్పణ చేసి తినాలి. ఏ ఆహారమైనా దైవ ఆహారము ఆసురి ఆహారము అని రెండు రకాలుగా చెప్పారు కదా భగవద్గీతలో. బ్రహ్మార్పణముగా తిన్న ఆహారం అందులో ఉన్న దోషాలు పోతాయి కాబట్టి అది పవిత్ర అన్నం అవుతుంది. ఆ తిన్నవాడికి కొంప ముంచదు. ఎవడికి దేవుడికి నివేదన తినకుండా ఉంటే అది రాక్షసపు భోజనం, నెత్తురుకూడు, అది అపవిత్ర ఆహారం, మలిన పదార్థం అన్నారు. మనం ద్రోహం చేస్తున్నాం, దేవద్రోహం చేస్తున్నాం, పితృద్రోహం చేస్తున్నాం, సకల దేవతలకి అన్యాయం చేస్తున్నాం అన్నమాట. అందుకని వాడికి సమర్పణ చేస్తే కొంత దోషం పోతుంది. అందుకని ముందు ఆహారం స్వీకరించేవాడు అనుక్షణము జాగరూకుడై తాను తింటున్న ఆహారం ఏది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన చేయాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకపోవడంలో ఇదో కారణం. ఆహారం అయ్యాక విహారము అన్నారు. వెళ్ళే ప్రదేశం కూడా ప్రమాదం అయ్యి ఉండకూడదు. ప్రదేశములు కూడా ఇప్పుడు ఇక్కడ రోజు పురాణాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి రాగానే మీ మనస్సుకి తెలియకుండానే ఈ ప్రదేశం ఆనందమిస్తుంది. ఇక్కడికి రాగానే మనస్సులలో అపవిత్రత రాదు. రోజు నిత్యం అమ్మవారి గుళ్ళో అర్చనలు జరుగుతూ ఉంటాయి కనుక ఆ జగన్మాత సన్నిధానానికి వెళితే మనలాంటి వాళ్ళకి పాపపుట ఆలోచనలు రావు. ఏ ప్రదేశానికైనా వెడితే ఆ ప్రదేశపు లక్షణములు మన శరీరం మీద, మన మనస్సు మీద పడతాయి. అందుకే కొన్ని చోట్లకి వెడితే చాలా భయం వేస్తుందండి. పల్నాటికి వెడితే అక్కడ మొగుడు పెళ్ళాలు అన్నదమ్ములు కూడా కొట్టేసుకుంటారు. ఎందుకంటే అక్కడ రక్తపాతం జరిగిపోయింది కాబట్టి. ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళిన వాడికి సుఖం ఉండదు, శాంతి ఉండదు. రాముడు, లక్ష్మణుడు, సీత ఈ ముగ్గురు అరణ్యవాసంలో అన్నీ తిరుగుతూ వెడుతున్నారట. లక్ష్మణుడు అటువంటి భక్తుడు ఉంటాటండి రాముడికి నిజంగా. రాముడికంటే తప్పదు కాబట్టి అడవికి వెళ్ళాలి. భార్య కాబట్టి భర్తను విడిచిపెట్టక నేను అడవి కడతానని సీత అందంటే అర్థముంది. కేవలం సోదరుడు, అది కూడా తల్లులు వేరుపోని. కౌసల్యాపుత్రుడినైతే సుమిత్రాపుత్రుడు సౌమిత్రి ఆయన, ఏమాత్రము తల్లుల సంబంధం కూడా లేదు. అయినా రాముడి గుణములంటే ఇష్టం కనుక, రాముడంటే ప్రాణం కనుక, నిజమైన సోదరుడంటే లక్ష్మణుడు, అంతటి మహానుభావుడు, అన్నీ విడిచిపెట్టి నేను వెడతా కూడా అన్నాడు. ఆయనంటే వెడతానన్నాడు. కానీ తల్లి పంపాలిగా, ఎవడో స్వామతి సోదరుడు అడవి కడితే నువ్వు వెళ్ళడమే విట్రా అనలా. సుమిత్ర అలా అనుంటే ఆగిపోయేవాడు. తల్లి మాట కాదనే శక్తి లేదు. రాముడు కూడా ఏమన్నాడు, మీ అమ్మ అనుజ్ఞ ఇస్తేనే నాతో రా అన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమందో తెలిసిన, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాతయథాసుఖం. రాముడు తండ్రి దశరథుడు అనుకో. రామం దశరథం విద్ధి, విద్ధి అంటే అనుకునుము, భావించుము. ఏవా అని భావించాలి, మీ నాన్న దశరథుడు ఎంతో రాముడు అంతే. ఈ రాముడు మీ అన్నగారు కాదు, మీ నాన్నగారు అనుకుని సేవ చెయ్యి. ఎలాగో జ్యేష్ఠ భ్రాత పితృ సమహ, అన్నగారు ఎప్పుడు తండ్రితో సమానుడు కనుక. మాం విద్ధి జనక ఆత్మజాం, ఈ జనకపుత్రిక సీతాదేవిని నన్నుగా భావించు. నన్నంటే ఇక్కడ సుమిత్ర కదా అంటోంది, నేను మీ అమ్మని, నన్ను జనకి జానకితో పోల్చుకో. అమ్మ సీతాదేవి మీ అమ్మే అనుకో, మీ వదిన గారు మీ అమ్మనుకో. అయోధ్యాం అటవీం విద్ధి, అడవిలోకి వెళ్ళి ఉండాలిగా రాముడితో, అదే అయోధ్య అనుకో. గచ్చతాత యథాసుఖం, తండ్రి సుఖంగా వెళ్ళిరా అని ఏ తల్లి అనగలుగుతుంది? మీ అన్నయ్యని తండ్రి అనుకో, మీ వదినని తల్లి అనుకో, అడవినే అయోధ్య అనుకో. వెళ్ళిరా మీ అన్నయ్యకి సేవ చేసుకు తరించు అంది. గురువుగారికి సేవ చేస్తామని ఎవరైనా బయలుదేరితే ముందు తల్లిదండ్రులే ఎందుకే ఇంట్లో కూర్చోక అంటారు. అలా అందావిడ ఎంత అత్యద్భుత ఉన్నత స్థాయి, అవి మనం తెలుసుకోవలసినది. అలా ఆవిడ పంపింది. లక్ష్మణుడు నిజంగా అలా కూడా వెళ్ళి సేవ చేశాడు. ఎప్పుడు అరణ్యంలో ఎక్కువ కాలం ఉండరు కనుక అలా అలా తిరుగుతూ తిరుగుతూ పంచవటికి వచ్చే ముందు తమిళనాడులో ఒక ప్రాంతం గుండా వచ్చారట వాళ్ళు తిరుగుతూ. ఆ తమిళనాడు ప్రాంతానికి రాగానే ఓ చోట ఒక అడవిలో హఠాత్తుగా లక్ష్మణుడు, అప్పటిదాకా రాముడిది సీతది మూటలు ఆయనే మోసాడు, పూర్వం మూటలు కట్టుకు మోసేవారు, ఎయిర్ బ్యాగులు ఉండేవి కావు, అందుకని మూటలు ఎత్తి మీద పెట్టుకు మోస్తున్నవాడు ఆగిపోయాడు. అన్నయ్య ఏమిటింత స్వార్థం, ఎప్పుడు నీ సామాను వదిన గారి సామాను నేను మొయ్యాలా, మీరు నా చేత గొడ్డు చాకరి చేయిస్తారా, ఏం మీ సామాను మీరు మోసుకోలేరు, నేనేమన్నా పశువును అనుకున్నావా సేవకుండా అనుకున్నావా అని చెడమడ తిట్టేసేట అన్నగారిని. ఈ మధ్యకాలంలో ఎవరు అలా తిట్టలేరు, తిట్టేసి కూడా తిప్పుకుంటున్నారు, మీ సామాన్లు మోయిస్తున్నారు, గాడిద చాకరీ చేస్తున్నారు, మీ మూటలు మీరే మోసుకోండి అని వాళ్ళ మొహం మీద ఢామని కొట్టేశాడు ఆ మూటలు రెండు. సీతాదేవి తెల్లబోయింది, ఇంత భక్తితో రోజు మీ కూడా తిరిగేవాడు బాబోయని అడుగులకి మడుగులెత్తుతాడు, పాదుకలు నెత్తి మీద పెట్టుకుంటానంటాడు, సామాను మోస్తాడు, అసలు పొరపాటున నీ చేత మల్లె పువ్వు కూడా మోయించని వాడు ఇలా తిట్టేస్తున్నాడు ఏమిటంటే, మాట్లాడు కొరుకో, మూట పుచ్చుకో అన్నాడు ఆయన. ఆ మూటలు పుచ్చుకున్నారు, కొంత ముందుకెళ్ళారట. వెళ్ళగానే హఠాత్తుగా లక్ష్మణుడు ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుని, అన్నయ్య నాకు ఏమయ్యింది, ఇందాక మిమ్మల్ని తెగ తిట్టేశాను, మూటలు మీ మొహం మీద కొట్టాను, మీ మూటలు మీరే మొయ్యండి అన్నాను, అయ్యో ఎంత పొరపాటు చేశాను, అయోధ్య నుంచి మీతో కూడా వచ్చింది మీకు సేవ చెయ్యడానికి, అటువంటిది మిమ్మల్ని తిట్టి మీ మూటలు మీకు ఎందుకు ఇచ్చానో తెలియటం లేదు, నన్ను ఏం దెయ్యం పట్టిందో అని కాళ్ళు పట్టుకుని ఏడ్చి అన్నగారిని వదిలిని మళ్ళీ మూట ఇచ్చేయండి అన్నాడు. వాళ్ళు మూటిచ్చారు. మళ్ళీ సీతాదేవి ఏమిటండి అంది. అప్పుడు చెప్పాట రాముడు, ఇప్పటిదాకా చెప్పకుండా ఇప్పుడు చెప్తున్నా విను, స్థల ప్రభావం అంటారు ఇది. ఇందాక ఆ తమిళనాడులో ఉన్న స్థలంలో సుందుడు ఉపసుందుడు అని పూర్వం ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఈ ఇద్దరు రాక్షసులు చాలా ఐకమత్యంతో ఉండేవారట. సుందోపసుందులు అని బ్రహ్మవరాల వల్ల పుట్టారు. వీళ్ళు బ్రహ్మ గురించి తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు మెచ్చుకుని మీకేం కావాలని అడిగితే, మాకు ఎవరి చేతిలోనూ చావు లేకుండా వరం ఇమ్మన్నారట. ఏదో రకంగా చావు ఉండాలి గనక ఇంకేదన్నా వరం కోరుకోండి అనగా, మేమిద్దరం చాలా ఐకమత్యంతో ఉంటాం, మాకు తగాదా రాదు, మేమిద్దరం కొట్టుకుంటే తప్ప ఇంకో రకంగా మాకు చావు రాకూడదు, అంటే మేమిద్దరం ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చావాలి తప్ప బయటవాడు మమ్మల్ని చంపకుండా వరం ఇమ్మన్నారట. తథాస్తు అన్నాడు బ్రహ్మ. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ మంచి ఐకమత్యంతో ఉండి లోకాలన్నింటినీ పీడించేశారు. ఇంద్రాది దేవతల్ని చావగొట్టారు, దాంతో వీళ్ళని చంపేవాళ్ళు లేక లోకం అల్లాడిపోయిందట, ఋషులు గిలగిల్లాడిపోయారు, చివరికి యజ్ఞాలన్నీ ఆగిపోయాయి, ధర్మం ఆగిపోయింది, దేవతలంతా బ్రహ్మ దగ్గర మొరపెట్టారు, ఈ సుందోపసుందులు ఎవరూ చంపలేరా అంటే వాళ్ళని ఎవరు చంపలేరయ్యా, ఎందుకంటే నేను వారికి వరమిచ్చాను, వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుని చస్తేనే తప్ప లేకపోతే వాళ్ళని ఎవరూ చంపలేరు, ఇలా అయితే ఇంకెలాగా వాళ్ళని చంపే మార్గం చూడమన్నారట దేవతలు. అప్పుడు ఆయన ఒక మహా సౌందర్యవతిని సృష్టించాడు. అదిగో ఆ సౌందర్యవతి పేరే తిలోత్తమ. ఈవిడ కూడా సాధారణంగా అప్సరస కాదు, అంటే నీళ్లలో నుంచి పుట్టల, పాల సముద్రం చిలికినప్పుడు పుట్టిన వాళ్ళందరూ కూడా అప్పంటే నీరు అందులోంచి పుట్టారు కనుక అప్సరసలు. ఈవిడ బ్రహ్మగారు చేత సృష్టింపబడింది. ఆహరికి ఎంత సౌందర్యమో తెలుసా, ఆవిడ పుట్టగానే బ్రహ్మగారు కళ్ళు మూసేసుకుని, ఓ తిలోత్తమ నువ్వు పక్కకు వెళ్ళు, నిన్ను చూస్తే నాకే దుర్బుద్ధి పుడుతుందన్నట్ట. అంతటి సౌందర్యం, వెళ్ళు ఆ ఇద్దరిని వాళ్ళల్లో వాళ్ళకి తగాదా పెట్టి చంపేయి అన్నాడు. అప్పుడు ఈవిడ అక్కడికి వచ్చిందిట, వాళ్ళిద్దరూ ఉన్న అరణ్యం దగ్గరికి. వాళ్ళు ఆ సుందరిని చూచి, సుందరి నువ్వెవరి అని అడిగితే, నేనెవరినో నాకే తెలియదు కానీ పెళ్ళి చేసుకోవడానికి వచ్చానందిట, అయితే మమ్మల్ని చేసుకోకూడదంటే మీ ఇద్దరిలో ఎవరు గొప్ప వీరులో వారిని చేసుకుంటాను, మీ ఇద్దరు ఒకరితో ఒకరు యుద్ధం చేసి ఎవరు ఇతరులను జయిస్తారో ఆ జయించిన వాడే నా మొగుడు అందిట. అప్పటిదాకా ఒక్కసారి కలిసి అన్నం తినేవాళ్ళు, కలిసి మాట్లాడుకునేవారు, ఏం చేసినా ఒకే మంచం ఒకే కంచం అన్నట్టు తిరిగిన వాళ్ళు, ఈ సుందరీమణి కోసం ఆవిడ నన్నే వరించాలంటే నన్నే వరించాలంటూ ముష్టి యుద్ధం చేసి ఒకళ్ళొకళ్ళు కొట్టు కొట్టు కొట్టుకు చచ్చిపోయారు చివరికిద్దరు. ఆ ఇద్దరు చచ్చిపోయిన స్థలం అది. అందుకే ఎప్పటికి కూడా ఆ కుంభకోణానికి వెళ్ళే చోట చోట ఉంది ఆ స్థలం. అక్కడికి అడుగు పెడితే ఎంత ప్రేమగా ఉన్న అన్నదమ్ములైనా కొట్టుకుపోతారు. ఆశ్చర్యం, అప్పటిదాకా అన్నదమ్ములిద్దరు కలిసే ఉంటారు. అన్నయ్య తమ్ముడు అనుకున్నవాళ్ళు ఆ క్షణమే అన్నాలేదు దున్నాలేదు పో అని తనుకుంటారట. అది స్థల ప్రభావం. అందుకని ఇక్కడికి రాగానే ఇంత లక్ష్మణుడికి కూడా ఆనాటి సుందోపసుందుల లక్షణం వచ్చేసింది. దాంతో అన్నా నీ మొహం అని నా మొహం మీద కొట్టాడు మూట. ఆ స్థలం దాటగానే మళ్ళీ పాత లక్షణం వచ్చింది. ఇది ఆహారం తర్వాత విహారం, యుక్తాహార విహారశ్చ. ఎప్పుడు ఏ స్థలంలో కూర్చుంటే ఆ స్థల ప్రభావం మన మీద పడుతుంది. శ్మశానానికి వెళ్ళండి, అక్కడున్న విధానం వేరుగా ఉంటుంది. పరమ నాస్తికులైనటువంటి వాళ్ళు ఉంటారు, ఆ కార్ల మార్క్స్ వీధుల్లోకి వెళ్ళి ఆ దిక్కుమాల విగ్రహాల దగ్గర నిలబడండి, మీ బుద్ధి మారిపోతుంది, చంపండి కొట్టండి నరకండి తిరకండి అని మీరు కూడా కత్తులుచుకుంటారు. ఇక్కడికి వచ్చి కూర్చోండి కాసేపు ఈ కుర్చీల్లో, రోజు భక్తులు కూర్చున్న కుర్చీలో ఈ భక్తి మార్గం వస్తుంది. ఏ స్థలమైనా అంతకు పూర్వం అక్కడ జరిగిన సాధనను బట్టి మనకి బుద్ధినిస్తుంది. లేకపోతే కాశీ వెడితే ఎందుకు మీకు ఆ విశ్వనాథ ఆలయం లోపలికి వెళ్ళగానే ఎంత మూర్ఖుడికైనా ఆనందం కలుగుతోంది? ఓ బదరియో కేదారమో వెళ్ళగానే ఏదో తెలియని ఒక తన్మయత్వం ఎందుకు వస్తుంది? ఏ గుడి లేకపోయినా నైమిశారణ్యానికి వెళ్ళి అక్కడ భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు విన్నవాళ్ళు పొంగిపోయారు. మీరు చెబితే ఆశ్చర్యపోతారు. మొట్టమొదటిసారి 99లో మంచి నవయౌవనంలో ఉన్న రోజుల్లో నేను భాగవత సప్తాహం చేశాను. ఆ సప్తాహం చేస్తున్న రోజుల్లో ఈ విజయవాడ నుంచి జీవితంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఒక పిసిని కొట్టి వచ్చాడు. ఆయన జీవితంలో ఆయన సుస్పష్టంగా చెప్పాడు, వస్త్రలతలో ఆయన కూడా ఒక వ్యాపారి, నా పేరు చెప్పదు గురువుగారు అన్నాడు కాబట్టి చెప్పలేదు. కానీ ఎప్పుడు నేను చచ్చిపోతున్నాడంటే రూపాయి ఇవ్వలేదండి. ఈ 7 రోజులు మీ పురాణం విన్నాను బాబోయ్, మీ సహస్రావధానానికి 5,000 డొనేషన్ అన్నాడు. వాళ్ళ ఆవిడ డామన్ కింద పడిపోయింది. ఆ స్థల మహిమంటే అదనమాట. ఎంత సాధన అక్కడ! 88,000 మంది ఋషులు తపస్సు చేశారు. మీరు చూడండి, రేపు వస్తున్నారుగా చాలామంది. మీకు మా పీఠం అని చెప్పడం కాదు కానీ కొన్ని విషయాల్లో మా పీఠంలో చాలా పవిత్ర కార్యక్రమాలు. కేవలం 12,000తో విజయవాడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ విజయవాడ తీసుకొచ్చేదాకా 18 రోజులు సంపూర్ణంగా ఖర్చులతో సైతంగా భోజనం పెట్టి మా సప్తాహం చేయిస్తాం. మా ఆర్గనైజర్స్ అటువంటి వాళ్ళు అనమాట. మీరు కావాలని ఏమైనా కొనుక్కుంటే తప్ప, సరదా కోసం హెలికాప్టర్ ఎక్కి తిరిగితే తప్ప, సామాన్యమైన ఖర్చులు ఉండవు. రోజు నదికి వెళ్ళడానికి రిక్షా ఎక్కితే తప్ప అంతే. అంత జాగ్రత్తగా నా అదృష్టవశాత్తు ఇద్దరు శిష్యులు నాకు చక్కగా ఇటు హైదరాబాద్ నుంచి ఇటు ఏలూరు నుంచి కూడా ఆర్గనైజ్ చేసి పెట్టి ఈ 14 ఏళ్లుగా గురువుగారి పేరే నిలబెడుతున్నారు. 100 రూపాయలు సీనియర్ సిటిజన్కి మిగిలిపోయాయట టిక్కెట్లో, అవి కూడా మన తిరుపతి ఇచ్చి కవర్లో పంపేశారు. అటువంటి వాళ్ళు అనమాట శిష్యులు అంటే. ఎందుకు చెబుతానంటే, వచ్చి ఒక్కసారి అలా కూర్చుంటే ఆ సాధకుల స్థలంలో మన మనస్సు 1,000 సంవత్సరాల తపస్సు చేసిన శక్తి పొందుతుంది. ఒత్తప్పుడు మీరు ఇంట్లో కూర్చుని జపం అలా చెయ్యలేరు, కానీ అక్కడ వింటే ఈ భాగవత సప్తాహమే ఇంత భక్తితో ఇక్కడ విన్నవాళ్ళు అక్కడ వింటే ఇంకో 1,000 రెట్లు ఎక్కువ ఆనందం పొందుతారు. ఎందుకంటే అక్కడ ఆ స్థలం కూడా తీర్థయాత్రా స్థలం అవ్వడం వల్ల. అక్కడ కూర్చున్నప్పుడు వేరు. మీరు ఎన్ని చెప్పండి, లౌకిక ప్రపంచానికి అలౌకిక ప్రపంచానికి కొంచెం తేడా ఉంటుంది. సహజంగా 10 మంది తిరిగే స్థలానికి, అదే ఇంటి దగ్గరకి, మళ్ళీ తీర్థయాత్రా స్థలానికి, నదీ స్థలానికి, గురువులు ఉన్నటువంటి స్థలానికి కొంచెం కొంచెం తేడాలుంటాయి. ఎందుకంటే ఆ స్థలములో ఉన్న తరంగములు, సాధనా తరంగములు అటువంటివి కనుక. కృష్ణుడు పుట్టిన మధురకు వెడితే వచ్చే ఆనందం అదే కృష్ణుడు ఆలయం ఇంకో ఆలయంలో అంతలా ఉంటుందా? ఉండదు. మరి బంగారపు రంగులో కృష్ణుడు మెలమెల్లాడిపోతున్నాడు. ఈ కృష్ణుడి విగ్రహం ఇక్కడ ఇంత ఆనందం కలిగిస్తున్నది, ఇదే పుచ్చుకుని మీరు మధుర వెళ్ళండి ఈ విగ్రహాన్నే, అక్కడికి వెళ్ళగానే ఈ కృష్ణుడు 1,00,000 రెట్లు ఎక్కువ ఆనందం ఇస్తాడు. అందుకని స్థలాన్ని బట్టి మార్పు వస్తుంది. అందుకని పూర్వకాలంలో మన వాళ్ళు సరదా కోసం చెప్పలా, నిజమైన సాధకుడు యాత్రలు చెయ్యాలి. యస్తు పర్యటతే దేశాన్ యస్తు సేవేత పండితాన్ తస్య విస్తారితా బుద్ధి తైల బిందురివాంభసి. ఎవడు దేశములు తిరుగుతాడో, యాత్రలు చేస్తాడో, ఎవడు పండితుల్ని సేవిస్తాడో వాడి బుద్ధి నీళ్లలో వేసిన నూనె బిందువు వలె వ్యాపిస్తుందట. ఒక కొండడు నీరు తెచ్చి ఆ నీటిలో 1 డ్రాప్ వెయ్యండి నూనె, ఆ నూనె జిడ్డు నీటి మీద అలా వ్యాపిస్తుంది. వ్యాపిస్తుందా లేదా? నీళ్లలో 1 నూనె బొట్టు వేయగానే ఆ జిడ్డు అలా పైన తేలి వ్యాపిస్తోంది. అలాగే మన బుద్ధి కూడా వ్యాపిస్తుందిట పండితులను సేవించడం వల్ల, తీర్థయాత్రలు చేయటం వల్ల. ఎస్తు పర్యటతే దేశాన్, అంటే ముందు తీర్థయాత్రలు చేయమన్నాడు, దేశాలు తిరగమన్నాడు. ఆ తర్వాత ఉట్టినే కాదు, పండితులతో వెళ్ళి వాళ్ళని సేవించాలి. ఎస్తు సేవేత పండితాన్, అప్పుడు వారి బుద్ధి వికసిస్తుంది అన్నారు. దానివల్ల లాభం అన్నమాట. ఆయా స్థలములలో ఉన్న దివ్యశక్తులు వీడికి లభిస్తాయి కనుక, అక్కడ జరిగిన విశేషములు ఆనందం కలగజేస్తాయి కనుక. అందుకనే యుక్త ఆహారము తరువాత విహారము గురించి చెప్పారు. విహారము కూడా ఇంత లాభం అన్నమాట. అది కూడా విహారము కూడా సత్సాంగత్యం కలిగిన వారితో వెళ్ళాలి. మళ్ళీ బదరీ వెళ్ళి అక్కడ కూడా సరదా కోసం పలావులు చేసుకువెళ్ళే వాళ్ళ వల్ల ఉపయోగం ఉంది. దౌర్భాగ్యులు కొంతమంది అక్కడ కూడా పలావు చేసుకుపోతారట చల్లదనం కోసం అని. కార్తీక మాసంలో వనభోజనం అని పెట్టారు. సాధకులు కార్తీక మాసాన్ని వనభోజనం అనే పేరుతో పావన భోజనం చేస్తారు. సాత్వికమైన కూరగాయలు మొదలైన వాటితో కూడిన భోజనం చక్కగా అక్కడే ఉండి దేవతలకి నివేదన చేసి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, గురుచరిత్ర ఇలా పారాయణ చేసి ధ్యానం చేసి హరిస్మరణ పూర్వకంగా ఈ వండిన అన్నాన్ని వడ్డించుకొని సామూహికంగా తింటే పవిత్రం. ఇది వనభోజనం అంటే. ఉసిరి చెట్టు కింద కూర్చుని విజిటబుల్ పలావులని దాంట్లోకి ఉల్లిపాయ పచ్చడని చేసుకు తింటే ఇది వనభోజనమా? ఇది దారుణ భోజనం, ఇది రాక్షస భోజనం. ఇటువంటి దరిద్రపు తిళ్ళు అక్కడ తినకూడదు. ఉసిరి చెట్టు కింద ఉల్లిపాయ తిన్నవాడి పాపాన్ని ఎవడూ పరిహరించలేట. ఏమండి ఉల్లిపాయకి ఏమిటండి నష్టమని? ఉల్లిపాయ ఔషధ గుణములు కలిగింది. మందు ఎంత వాడాలి? ఓ వ్యక్తి దగ్గు వచ్చింది, బెనడ్రిల్ టానిక్ తాగితే తగ్గుతుందని ఊ సీసాలకు సీసాలు తాగితే పిచ్చెక్కి చచ్చిపోతాడు, అందులో మత్తు ఉంటుంది, చివరికి ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. మందు కొద్దిగా వేసుకోవాలి. ఉల్లిపాయల్లో కూడా ఉన్న ఔషధ గుణములు రొంపావి తగ్గించడానికి కించిత్ అయితే ఉపయోగపడతాయి. ఎక్కువ తింటే లోపల ప్రేగులలో పుళ్ళు పడేలా చేసి గ్యాస్ ట్రబుల్ తెచ్చి, వాళ్ళు ఎంతోమంది గ్యాస్ ట్రబుల్తో చచ్చిపోతారంటే మూల కారణం ఈ పలావుల్లో ఉండేటటువంటి ఉల్లిపాయ చట్నీయే, తెలియటంలా విపరీతం అయిపోతుంది. ఈ ఉసిరి చెట్టు కింద తిన్న ఈ ఉల్లి వీడిలో భయంకరమైన కామక్రోధాదుల్ని పెంచి తద్వారా వీడిని పతనోన్ముఖుణ్ణి చేస్తుంది గనక ఇలాంటి దోషములు చేసిన వాణ్ణి నా దగ్గరికి తీసుకురండి అన్నాడు ఆయన. పదార్థం తినడానికి కూడా నియమం ఉంది. ఒక్కసారి మీరేం మానక్కర్లా, శుక్రవారము, ఆదివారము, గురువారము ఈ మూడు రోజులు ఉల్లిపాయ తినరాదు, ఇది మన శాస్త్రాల్లో చెప్పారు. తక్కిన రోజుల్లో నీ బతుకు నువ్వు తిను, నిన్నెవడొద్దన్నాడు? అలాగే పావన భోజనములు పవిత్ర భోజనములలో దీని వాడకు. షిరిడి సాయిబాబా వారితో నిన్ను పోల్చుకోకు. ఆయన మాంసం ముక్కని కూడా ఆ సాధకుడు గనక, అవధూత గనక, దత్తాత్రేయుడు గనక అలా అంటే అది జహంగీర్ అవుతుంది, బాదంగీర్ అవుతుంది. ఒక ఆయన షిరిడి సాయిబాబా పలావు పెట్టాడు కదండి, ఆయన ఏదైనా పెట్టగలడు, శూన్యంలోంచి మాన్యం సృష్టిస్తాడు, నువ్వెలా చేయగలవు నీ బతుక్కి? ఒక గొప్ప విషయం ఉంది. శంకరాచార్యుల వారు శిష్యులతో కలిసి తిరిగాట. ఈ శంకరాచార్యుల వారిని దొంగ తీర్థయాత్రల వంకతోటి బతుకుతున్నటువంటి దొంగ సాధువు అని తెగతిట్టాట ఒక ఆయన. ఆ ఊళ్ళో ఉండే వాళ్ళల్లో సహజంగా ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు అందరూ పొగుడుతారా, ఈ ఊర్లో ఒకళ్ళు భాగవత సప్తం ఏర్పాటు చేశారంటే మీలాంటి వాళ్ళు సంతోషిస్తారు, కొంతమంది దిక్కుమలలు తిట్టుకునే వాళ్ళు ఉంటారు, ఏమైనా మనకు అక్కర్లా, సాధకులు ఇవేం పట్టించుకోరు, ఎవడన్నా పొగిడితే అంత, తెగిడితే ఏమిటాయి, ఏం హీ సంబంధంలా. శంకరుడు ఊళ్ళోకి వెళ్ళగానే ఈ మహారాష్ట్ర ప్రాంతంలో ఓ బ్రాహ్మడు నోటికి వచ్చినట్టు తిట్టాట, దొంగ పీనుగా అని తిట్టాట. దాంతో ఈయన చిరునవ్వు నవ్వాడు. వాళ్ళ ఆవిడ మాత్రం, చచ్చ వచ్చిన ఆయన మహానుభావుడండి, ఆయన సేవ చేద్దాం రండి అందిట. పెళ్ళాన్ని చెడమడగొట్టి వాడి సంగతి ఏమిటో చూస్తానని వచ్చి ఒక కల్లుకొండ తెప్పించాట పనివాళ్లతోటి. ఇతనికి బాగా వ్యవసాయం ఉంది, అందుకని ఒక పనివాడితో కల్లుకొండ తెప్పించి, స్వామి మీరు ఏమిచ్చినా స్వీకరిస్తారట, స్వీకరిస్తారా అన్నాడు. నువ్వు భక్తితో ఏదిచ్చినా స్వీకరిస్తానన్నాడు ఆయన. అయితే ఈ కళ్ళు పుచ్చుకోండి నేను ఇస్తున్నానన్నాడు ఆయనకి వాడు. పోయినైనా నువ్వు భక్తితో ఇస్తే కాదంటానా అన్నాడు ఈయన. శిష్యులు స్వామి అన్నారు, మీరు ఊరుకోండి అన్నాడు ఈయన. దాంతో చేతిలో అలా తీర్థం పోసినట్టు కళ్ళు పోయించేటవాడు, ఈయన తాగాడు. చూశారా ఇది ఏం శిష్యులారా, మీ గురువుగారు పుచ్చుకున్నారు మీరు పుచ్చుకుంటారా అన్నట్ట ఈ వచ్చినవాడు. గురువుగారే పుచ్చుకోగలేంది, మేమెందుకు పుచ్చుకోం, పుచ్చుకుంటాం అన్నారు. అంటే వాళ్ళకి లోపల కోరిక ఉంది, దిక్కుమాలాళ్ళు ఊరికే గురువుగారి దగ్గర చేరారు కానీ గురువుగారి దగ్గర చేరిన వాళ్ళంతా సాధకులు అనుకోకండి. వాళ్ళు పూర్వాశ్రమంలో ఏం పుచ్చుకున్నారో ఎవరికి తెలుసు, ఈ పాతవాసన ఒకటి ఉంటుంది అందుకని పొయ్యండి అన్నారట. శిష్యులందరికీ పోసేస్తే వాళ్ళు తాగేసి తూలిపోయారు. అప్పుడు ఆ గృహస్థుడు ఊళ్ళో వాళ్ళని పిలిచి, చూశారా వీళ్ళ సన్యాసులంటే కళ్ళు పోయిగానే గుటకలు వేసుకు తాగారు ఈ గురువుగారు శిష్యులు, ఈ దొంగ శిష్యులు దొంగ గురువు, ఇప్పుడు చూడండి వీళ్ళ అంతం చూస్తా అని ఆ పక్కనే కమ్మరి కొలిమి దగ్గర సీసం బాగా కరిగించి, ఈసారి సీసం తాగుతారా స్వామి అన్నట్ట, నువ్వు ఇస్తే పుచ్చుకుంటాను ఆయన అన్నాడు శంకరుడు. వెంటనే చేతుల్లో పెట్టి ఆ చేతుల్లో సీసం పోస్తుంటే తాగేశాడు ఆయన. కరిగించిన సీసం, సీసం శరీరంలోకి వెళితే ఆ క్షణమే చచ్చిపోతాడు ఎవడన్నా తెలుసు కదా మీకు అంత భయంకరం అది. అది కరిగిస్తే వేడితో ఉంటే ఏమవుతుంది, అది తాగాడు. ఇప్పుడు శిష్యులకే తిరిగెట్ట, ఏమిరా మీ సంగతి ఏమిటని, హడిలిపోయి బాబోయ్ మేం పుచ్చుకోం అన్నారట.